లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం. ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు. ఒక ధనవంతుడి దగ్గర ఒక అధికారి ఉన్నాడు. అతడు ఆ ధనవంతుని ఇంటి ఆర్థిక వ్యవహారాలు చూసేవాడు. అతడు తన ఆస్తిని పాడు చేస్తున్నాడనే ఫిర్యాదు ధనవంతుడికి వచ్చింది. అతడు ఆ అధికారిని పిలిపించి, నీ గురించి నేను వింటున్నదేమిటి? నీ పనికి సంబంధించిన లెక్క అంతా అప్పగించు. ఇక పైన నువ్వు నిర్వాహణాధికారిగా ఉండడానికి వీల్లేదు అన్నాడు. అప్పుడతడు, యజమాని నన్ను నిర్వాహణ పనిలో నుండి తీసివేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? తవ్వకం పని నాకు చేతకాదు. భిక్షమెత్తాలంటే అవమానం. నన్ను ఈ నిర్వాహకత్వపు పని నుండి తొలగించిన తరువాత నలుగురు తమ ఇళ్లల్లోకి నన్ను ఆహ్వానించాలంటే ఎలా చెయ్యాలో నాకు తెలుసులే అనుకున్నాడు. ఆ తరువాత అతడు తన యజమానికి బాకీ ఉన్న వారందరినీ పిలిపించాడు. ఒకడితో, నా యజమానికి నువ్వు ఎంత బాకీ ఉన్నావు అని అడిగాడు. 3000 లీటర్ల నూనె అని అతడు జవాబిచ్చాడు. ఈ అధికారి ఆ వ్యక్తితో, నీ పత్రంలో 1500 లీటర్లని రాసుకో అన్నాడు. నువ్వు ఎంత బాకీ ఉన్నావు అని మరొకరిని అడిగితే అతడు 100 మానికల గోధుమలు అని చెప్పాడు. నిర్వాహణాధికారి అతనితో, నీ పత్రంలో 80 మానికలని రాసుకో అన్నాడు. న్యాయం తప్పి వ్యవహరించిన ఆ అధికారి తెలివైన పని చేశాడని యజమాని అతన్ని మెచ్చుకున్నాడు. ఈ లోక సంబంధులు తమ వారి విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో వారు దేవుని ప్రజల కంటే తెలివైన వారు. అన్యాయమైన ధనంతో స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకంటే ఆ ధనం మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు తమ శాశ్వతమైన నివాసాల్లో మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెబుతున్నాను. చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయాల్లో అన్యాయంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా అన్యాయంగానే ఉంటాడు. కాబట్టి మీరు అన్యాయమైన ధనం విషయంలోనే నమ్మకంగా లేకపోతే ఇక నిజమైన ధనం మీకెవరిస్తారు? మీరు ఇతరుల ధనం విషయంలో నమ్మకంగా లేకపోతే మీ సొంతమైనది మీకు ఎవరిస్తారు? ఏ సేవకుడు 2 యజమానులకు సేవ చెయ్యలేడు. అతడు ఒకరిని ద్వేషించి 2వ యజమానిని ప్రేమిస్తాడు, లేదా ఒకరికి కట్టుబడి ఉండి మరొకరిని చిన్నచూపు చూస్తాడు. మీరు దేవుణ్ణి సిరిని సేవించలేరు. డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేశారు. ఆయన వారితో ఇలా అన్నాడు, మీరు మనుషుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకునేవారే గాని దేవునికి మీ హృదయాలు తెలుసు. మనుషులు ఘనంగా ఎంచేది దేవునికి అసహ్యం. బాప్తిసమిచ్చే యోహాను వచ్చేంత వరకూ ధర్మశాస్త్రము ప్రవక్తల బోధలు ఉన్నాయి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్తన ప్రకటన జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతూ ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా తప్పిపోవడం కంటే ఆకాశం భూమి నశించిపోవడమే తేలిక. భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఊదారంగు బట్టలు, ఖరీదైన బట్టలు ధరించేవాడు. ప్రతిరోజు విలాసంగా జీవించేవాడు. లాజరు అనే నిరుపేద కూడా ఉండేవాడు. ఇతనికి ఒంటి నిండా కురుపులుండేవి. ఇతడు ధనవంతుని ఇంటి గుమ్మం ముందు పడి ఉండేవాడు. ధనవంతుని భోజన బల్లపై నుంచి కింద పడే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. అంతేకాకుండా వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి. ఆ నిరుపేద చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతన్ని అబ్రహాముకు సన్నిహితముగా ఉండడానికి తీసుకువెళ్లారు. తరువాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అతన్ని పాతిపెట్టారు. అతడు పాతాళములో యాతన పడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రహామును, అతనికి సన్నిహితంగా ఉన్న లాజరును చూసి, తండ్రి అబ్రహాము, నన్ను కరుణించు. నేను ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను. లాజరు తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతన్ని పంపు అని కేకలు పెట్టాడు. దానికి జవాబుగా అబ్రహాము, నాయనా, గుర్తుందా? నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు సేదదీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు. అదీగాక ఇక్కడ నుండి మీ దగ్గరికి రావాలనుకునే వారు రాలేకుండా, అక్కడి వారు మా దగ్గరికి రాకుండా మీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది అన్నాడు. అప్పుడతడు, అలాగైతే తండ్రి, నాకు 5 సోదరులున్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును మా ఇంటికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు. అందుకు అబ్రహాము, వారి దగ్గర మోషే, ప్రవక్తలు ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి అన్నాడు. అతడు, తండ్రి అబ్రహాము, అలా అనకు. చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాపపడతారు అన్నాడు. అందుకు అబ్రహాము అతనితో, మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు అన్నాడు